ఆ రాత్రి ద్రౌపదీదేవి భీమసేనుడి దగ్గరికి వెళ్ళి గుర్రు కొట్టి నిద్రపోతుంటే, ఏమయ్యా నీ ఇల్లాలని పరాభవించిన వాడు బ్రతికి ఉండగా నీకు నిద్ర ఎలా పడుతోంది అనడంతో భీమసేనుడు, ఏం జరిగింది విషయం చెప్పు. ద్రౌపదీదేవి జరిగిన కథంతా చెప్పింది. సరే వాణ్ణి ఈ రాత్రే కడతెరుస్తాను, నువ్వు వెళ్ళి నగరపు పులిమేరలలో ఉన్న నర్తనశాలకు వాడు వచ్చేటట్టుగా ఏర్పాటు చూడు అన్నాడు. ఆ మరునాడు మళ్ళీ వాడు అంతఃపురానికి వచ్చాడు. వస్తుండగానే ద్రౌపదీదేవి చిరునవ్వుతో వాని దగ్గరగా వెళ్ళి, సర్వసేనాపతి, నువ్వు నాతో కలియడం 10 మందికి తెలియడం వల్ల నీకే అపకీర్తి వస్తుంది, అందుచేత ఈ రాత్రికి మనం నర్తనశాలలో కలుసుకుందాం. చాలా సంతోషంతో కీచకుడు ఇంటికి వెళ్ళి సాయంకాలం అవుతుండగానే సర్వ అలంకారాలతో శోభనాంగుడై నర్తనశాల చేరాడు. కీచకుడు నర్తనశాల చేరే సమయానికే భీమసేనుడు నర్తనశాలలో హంసతూరికా తల్పం మీద ముసుగు పెట్టి పడుక్కొని ఉన్నాడు. కీచకుడు దగ్గరగా వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ, సైరంధ్రి, నీ జీవితంలో ఏనాడు ఎరగని పురుష సుఖాన్ని చూపించబోతున్నాను అనగా భీముడు ఒక్క ఉదుటను లేచి, కీచక, నీ జన్మలో ఎరగని లోకాలకు పంపబోతున్నాను అంటూ వానిని పిడిగుద్దులు గుద్ది జుట్టు చేతబట్టి మెలిద్రిప్పి లేడి పిల్లను పట్టిన సింహంలా కొంతసేపు ఆడాడు. చైతన్యహీనుడై కీచకుడు నేల కూలాడు. వాని పొట్ట చీల్చి శిరస్సును అందులో దూర్చి ఎముకలు పిప్పి పిప్పి చేసి ముద్ద చేసి అక్కడ పడేసి, ద్రౌపది, నీ ఒంటి మీద చెయ్యి వేసిన కీచకుడికి జరిపిన పరాభవమేమిటో చూద్దువుగాని రా అని అక్కడ ఉన్న దీపకడికతో కీచకుని శవాన్ని ఆవిడకు చూపించాడు. సంతోషంతో ద్రౌపది భీమసేనుడు నర్తనశాల నుండి తిరిగి రాజభవనానికి చేరారు. రోజులు నడుస్తున్నాయి. ఈలోగా దుర్యోధనుడు పంపిన చారులు వెరటరాజు యొక్క సేనాపతి బావమరిది అయిన కీచకుని చంపిన విధానాన్ని వివరించగా దుర్యోధనుడు గ్రహించి, ఎముకలు పొడిచేసి శిరస్సును ముద్ద చేసి చంపగలిగిన వాడు భీముడొక్కడే. వారు బహుశా విరాటనగరంలో ఉండి ఉంటారు. మనం వారి గోసంపదను హరించడానికి బయలుదేరి వెళ్ళినట్లయితే వారు రాజుగారికి తోడుగా వస్తారు. అప్పుడు అజ్ఞాతవాసం ముగియదు. మళ్లీ 12 అరణ్యము, 7 అజ్ఞాతవాసానికి పంపవచ్చు అని సంకల్పించాడు. వెరటరాజుకు పూర్వశత్రువు అయిన సుశర్మ, దుర్యోధన మహారాజా, నేను దక్షిణ దిశగా గోగ్రహణానికి వెడతాను, మీరు ఉత్తర దిశగా రండి అన్నాడు. దక్షిణ దిశగా సుశర్మ తన సేనతో గోవులను తరలించుకు వెడుతుంటే విరటరాజు, విరటరాజుతో పాటు ధర్మజ, భీమ, నకుల సహదేవులు కూడా రణరంగానికి వెళ్లారు. ఇటు ఉత్తర దిశగా భీష్మ, ద్రోణ, కృపాది, ధన్వి, నికరాభీలంతో దుర్యోధనుడు దిగాడు. గోవులను హరించుకుపోతున్నట్టు వర్తమానం అందింది. రాజధానిలో పురుషుడు లేడు ఉత్తరుడు తప్ప, విన్నాడు ఉత్తరుడు. సుశర్మను దక్షిణంగా పంపిన అనంతరం దుర్యోధనుడు తన యోధులందరినీ వెంటబెట్టుకుని ఉత్తర దిశగా వచ్చి వెరటని గోవులను అపహరించుకు పెడుతుంటే గోపాలకులు వెళ్ళి అంతఃపురంలో ఉన్న ఉత్తరునికి ఈ వార్త నివేదించారు. విన్న ఉత్తరుడు, నాకు సారథి లేడే, వాడే ఉన్నట్లయితే కౌరవ యోధులందరినీ నేలమట్టం చేసి మన గోవులను తీసుకురాగలను అంటుండగా వినిన సైరంధ్రి ఉత్తరును దగ్గరగా పిలిచి, అమ్మాయి, నీకు నాట్యం నేర్పుతున్న గురువుగారు సారథ్యంలో చాలా ఘటుకుడు, ఆయనతో మీ అన్నయ్యను పంపు. కొంతసేపు తటపటాయించి చివరకు ఉత్తరుడు అంగీకరించాడు. బృహన్నల సారథిగా ఉత్తరుడు రథికుడై కురుసేన మీదకు నడిచారు. ఎదురుగా కురుసేన కనిపిస్తోంది. చూశాడు ఉత్తరుడు, భీష్మ, ద్రోణ, కృప, శల్య, అశ్వత్థామాది యోధులతో కర్ణుడు కూడా కంటబడేసరికి ముచ్చమటలు పోసి, బృహన్నల, రథాన్ని వెనక్కి నడుపు, వీరితో నేను యుద్ధం చేయలేను అంటుంటే అర్జునుడు, నాయనా, యుద్ధంలో కాలు పెట్టి ఇంకా సంగ్రామం ప్రారంభించకుండానే వెనుదిరిగిపోతే 10 మంది పరిహసిస్తారయ్యా, నీకేమీ భయం లేదు, ఇదిగో ఈ జమ్మి చెట్టు మీదకెక్కి దీని మీద అర్జునుని గాండేవం ఉంటుంది అందుకో అని వానికి నమ్మకం కలగడానికి తన అస్తిత్వము, తన వ్యక్తిత్వము వివరించాడు. ఉత్తరుడు జమ్మి చెట్టు మీదకెక్కి గాండేవాన్ని తీసుకు దిగాడు. రథం ముందుకు సాగుతోంది. ఉత్తరుని సారథ్యంలో బృహన్నలారూపంలోనే అర్జునుడు వారందరినీ సమ్మోహనాస్త్రంతో నేల కూల్చాడు. రథాన్ని తోలుకుని గోవులను తరలించుకుని విరాటనగరానికి చేరారు. విరటరాజు అటు సుశర్మను ఓడించి రాజధానికి వచ్చాడు. తన కొడుకు కురుసేనను జయించాడు అనే సంతోషంతో పొగుడుతూ ఉంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు, మహారాజా, బృహన్నల సారథిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. దానితో విరటరాజుకి ఆగ్రహం కలిగింది. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది అంటుండగా ఉత్తరులు వచ్చి, ప్రభు, జయించినవాడు బృహన్నలే కాని నేను కాదు అన్న తరువాయి వారందరూ ఎవరెవరో ఒక్కొక్కరినే పేరు పేరున పరిచయం చేశాడు బృహన్నల. తన కొలువులో ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది కూడా సేవాభావంతో ఉండడం తనకెంతో బాధ కలిగిస్తోంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు మిగిలిన విషయాలన్నీ వివరించాక విరటరాజు ఆనందంతో, ధర్మనందన, నా సంతోషానికి ప్రతిగా మా ఉత్తరనిచ్చి మీ అర్జునుడికి వివాహం చేద్దామనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, మహారాజా, నా దగ్గర చదువుకుంటున్న అమ్మాయిని నేను వివాహం చేసుకున్నట్లయితే మా ఉభయుల మధ్య గురు శిష్య సంబంధం కాక మరేదో అక్రమ బాంధవ్యం ఉందని లోకం భావిస్తుంది. దాన్ని నేను నా బిడ్డగా చూస్తున్నాను కనుక నా కుమారుడైన అభిమన్యునికి నీ బిడ్డ ఉత్తరనిచ్చి వివాహం జరిపిద్దామన్నారు. బంధుమిత్రులందరికీ శుభలేఖలు వెళ్ళాయి. ద్వారకానగర్ నుంచి కృష్ణుడు, సత్యభామ, రుక్మిణీ సమేతుడై అభిమన్యుని వెంటబెట్టుకుని సుభద్రతో విరటనగరానికి వచ్చారు. వైభవోపేతంగా ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవం సాగింది జనమేజయ మహారాజా అని వైశంపాయనుల వారు విరాట పర్వాన్ని ముగించి ఉద్యోగ పర్వాన్ని అందుకుంటున్నారు.